ॐ श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री साई सत्य चरित्र कीर्तिशेषुलु హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత మూలగ్రంథానికి భాష్యం మరాఠీ కర్నల్ ము బా నింబాళకర్ తెనిగింపు మీ విమలా శర్మ శ్రీ సాయిబాబా సంస్థాన్ షిరిడి. క్రీస్తు శకము 1929 సంవత్సరం జూన్ నెలలో కీర్తిశేషులు గోవింద రఘునాథ దాభోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ మరాఠీ భాషలో ఓవీబద్ధ శ్రీ సాయి సచ్చరిత గ్రంథాన్ని వ్రాయటం ముగించారు. అంటే ఈ గ్రంథం రచించి ఇప్పటికి 64 సంవత్సరాలు పూర్తయింది. శ్రీ సాయిబాబా గురించి ఉన్న ఒకే ఒక్క ఆధారభూతము అత్యంత శ్రేష్టమూ అయిన గ్రంథమిది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది సాయి భక్తుల పాలిట భగవద్గీత, ఖురాను, బైబిలే. ఆధ్యాత్మిక దృష్ట్యా ఇది మరాఠీ భాషలోని జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం, దాసబోధ, శ్రీ గురుచరిత్రలతో సమానమైనది. పైన చెప్పిన గ్రంథాలన్నిటికీ గద్య అనువాదాన్ని, వ్యాఖ్యానాన్ని ఎందరో రచయితలు ఎన్నోసార్లు రచించారు. కాని ఇప్పటివరకు శ్రీ సాయి సచ్చరిత్రకు సంబంధించిన ఇలాంటి గద్య అనువాదాన్ని ఎవ్వరూ వ్రాయలేదు. శ్రీ సాయి సచ్చరితలోని మరాఠీ భాష పైన పేర్కొన్న గ్రంథాలతో పోల్చిచూస్తే ఇప్పటి కాలానికి, అంటే 1929 సంవత్సరంకి చెందినదైనా, ఇది ప్రాచీన సంత వాగ్మయ శైలిలో ఉండటం వల్ల, ఉదాహరణకి పరిశిలే, అవలోకిలే, వాణిలే, అవధానం, ఈ కాలపు పాఠకులకు అర్థం చేసుకోవటం కష్టం. అందులోనూ కీర్తిశేషులు దాభోల్కర్ సంస్కృత భాషలో, మరాఠీ భాషలో ఉన్న ధార్మిక గ్రంథాలను ఎంతో గాఢంగా అభ్యసించటం వల్ల ఆయన గ్రంథంలో సంస్కృతము, ఉదాహరణ దురిత నివారణ, తూష్ణ్యవ్యస్థాన, మరాళ, అర్ణవ, దర్దుర్, నిధళ్, అలాగే ప్రాచీన మరాఠీ, ఉదాహరణ విందాన, వాడేకోడే, వసౌట లాంటి శబ్దాలను విరివిగా వాడారు. అలాగే వేదాంతంలోని కొన్ని తాంత్రిక పదాలు, ఉదాహరణ హృదయగ్రంథి, అద్వైతం, చాంద్రాయణం, సంచితక్రియమాణం, ప్రారబ్ధకర్మ, ఆదిభూత, అధిదైవిక, ఆధ్యాత్మిక దుఃఖాలు, భావార్థాలను ఎవరైనా అర్థమయ్యేలా చెప్తే కాని పాఠకులకి అవి తెలీవు. ప్రస్తుత కాలపు పిల్లలకు, రాబోయే తరానికి చూల్ అంటే పొయ్యి, ముసల్ అంటే రోకలి, సూప చాట, జాతే తిరగలి మొదలైన మన కాలానికి చెందిన సాధారణమైన ప్రాచుర్యమైన పదాలను కూడా వర్ణించి చెప్పవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే వారు ఆ వస్తువులను చూడనైనా చూడలేదు. పైన చెప్పిన విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఎన్నోసార్లు నాకేమనిపించేదంటే, శ్రీ సాయి సచ్చరితకు చెందిన ప్రతి ఒక్క ఓవీకి, ప్రతి పదానికి భావార్థాన్ని ఆధునిక మరాఠీ భాషలో మధ్య మధ్య సవిస్తర వివరణతో ఎవరైనా వ్రాస్తే బావుంటుందని. నేను స్వయంగా గత 23 సంవత్సరాలుగా ఈ గ్రంథాన్ని నియమంగా చదువుతున్నాను, ఎన్నో పారాయణలు చేశాను. స్వాభావికంగా నాకు విమర్శనాత్మక ధోరణి, దాన్ని గురించి నిశితంగా పరిశీలించే తత్వం ఉండటం వల్ల దాన్లోని ప్రతి ఒక్క ఓవీకి కొన్నిసార్లు శబ్దకోశం అంటే డిక్షనరీ సాయము, కొన్నిసార్లు తెలిసిన వాళ్లతో చర్చించి గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. దానివల్ల సాయికృపతో ఎంతో ప్రయోజనాన్ని పొందాను. పదవీ విరమణ అయిన తర్వాత భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు మొదలైన వాటిని అభ్యసించి కాలేజీలోని సంస్కృత భాషా జ్ఞానాన్ని మరింతగా పెంచుకున్నాను. ప్రసిద్ధ మరాఠీ మహాత్ముల గ్రంథాలను చక్కగా చదివాను. అయితే సంపాదించిన ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని సాయి భక్తులతో పంచుకుని ఆ సేవ వల్ల కలిగే ప్రయోజనాన్ని నేనెందుకు పొందకూడదు అని ఒకరోజు నాకు ఆలోచన వచ్చింది. కనుక మొదట్లో పరీక్షించటానికోసం శ్రీ సాయి సచ్చరితలోని అర్థం చేసుకోవటానికి ఎంతో కష్టమైన అధ్యాయాల భావార్థాన్ని 16, 17, 39, 50 ఈ అధ్యాయాలు మరాఠీ వచనంలో యథాతథంగా శ్రీ సాయిలీల 1987 సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు వచ్చిన సంచికల్లో ప్రచురించాను. వాటికి పాఠకుల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. భక్తుల నుంచి అభినందన పత్రాలు కూడా వచ్చాయి. శ్రీ సాయిలీలలో నేను 1 నుంచి 53 వరకు ఉన్న అధ్యాయాలకు వచన భావార్థాన్ని ప్రచురించమని వినతులు కూడా వచ్చాయి. దానిమీదట 1987 దసరా రోజున శ్రీ సాయి సచ్చరితలోని 1 నుంచి 53 అధ్యాయాలకు వివరణాత్మక గద్య భావార్థాన్ని వ్రాయటం మొదలుపెట్టాను. సద్గురు శ్రీ సాయి కృపతో 1990 దసరాకి ఈ అధ్యాయాలు వ్రాయటం పూర్తయింది. తరువాత మళ్లీ పరిశీలించి కొన్ని అధ్యాయాలకు మరింత వివరణ ఇచ్చాను. కొంత ప్రస్తావనారూప ముగింపు రచనను కూడా జతచేశాను. అలా సుమారు 1300 చేవ్రాలు కాగితాల గ్రంథాన్ని పూర్తి చేశాను. 1989 మే నుంచి జులై, ఆగస్టు 1993 సంవత్సరాల మధ్య శ్రీ సాయిలీల సంచికల్లో 1 నుంచి 27 అధ్యాయాలు వరుసగా వివరణతో సహా వచన భాషానువాదం ప్రచురింపబడింది. దానివల్ల భక్తుల ప్రతిస్పందన తెలిసింది. గ్రంథాన్ని ప్రచురించాలన్న దృష్టికి మరింత ఉత్తేజం కలిగింది. దీనికి ముందు జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం మొదలైన గ్రంథాల వచనానువాదాలు ముద్రించబడ్డాయి. అందులో ప్రతి ఒక్క ఓవీకి కేవలం శబ్దార్థాలే ఇవ్వబడ్డాయి. ఓవీ భావార్థాన్ని తెలియచెప్పటం జరగలేదు. అలాగే ఆధ్యాత్మికతలోని తాంత్రిక పదాలు కూడా స్పష్టంగా తెలియచెప్పబడలేదు. కొన్ని అనువాదాల్లో కష్టమైన పదాలకు అర్థాన్ని లేదా విశేషమైన సమాచారాన్ని వరుసగా ఆ పేజీలో క్రింది భాగంలో ప్రకరణకు చివర లేదా గ్రంథం చివరిలో ఇవ్వటం జరిగింది. కాని పాఠకులు ప్రత్యేకంగా శ్రమ తీసుకుని సామాన్యంగా చూడరు. కనుక నా వివరణాత్మక వచన భాషానువాద భావార్థంలో ఈ క్రింది వినూత్నమైన పద్ధతిని నేను అవలంబించాను. మనకున్న మరాఠీ గ్రంథాలన్నిట్లో అధ్యాయాల ఓవీలు మొదటి నుంచి చివరి వరకు అఖండంగా వ్రాయబడి ఉంటాయి. 2వ కథ మొదలై విషయం మారినప్పటికీ అధ్యాయం విభజింపబడదు. దానివల్ల అప్పుడప్పుడు అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. కనుక నేను ప్రతి ఒక్క ఓవీకి భావార్థాన్ని విడివిడిగా ఇచ్చాను. అదీకాక అవి వ్రాసేటప్పుడు అధ్యాయాల్లోని విషయాన్ని అర్థం చేసుకోవటం సులభమవ్వాలని వేర్వేరు కథల్లాగా లేదా అభిప్రాయాల్లాగా ఓవీలను కలిపి అధ్యాయాల్లో పారాగ్రాఫ్లుగా చేశాను. చివరికి ఆ కలిపిన ఓవీల వరుసను దర్శింపచేశాను. ఆధ్యాత్మికతలోని తాంత్రిక పదాలకు బ్రాకెట్లో అర్థాన్నిచ్చాను. అలాగే పాతతరానికి తెలిసిన కొత్త తరం వాళ్లకి పరిచయం లేని పదాలకు ప్రత్యేకంగా అర్థాన్ని చెప్పాను. సమాంతరంగా ఉండే గీత, ఉపనిషత్తుల్లాంటి సంస్కృత గ్రంథాల్లోని వ్యాఖ్యానాలు లేదా వాటిలోంచి యథాతథంగా కాపీ చేసిన వాక్యాలు కూడా ప్రస్తుత అధ్యాయాల్లోని విచారాన్ని లేక తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోటానికి అక్కడక్కడ విస్తృతంగా ఇచ్చాను. ఉదాహరణకి 32వ అధ్యాయంలో ఊర్ధ్వమూల సంసార విటప్ అంటే వేళ్లు పైని ఆకాశంలో ఉన్న సంసార వృక్షం గురించి బ్రాకెట్లలో స్పష్టం చేసేటప్పుడు గీత 15వ అధ్యాయంలోని 1వ శ్లోకాన్ని, కఠోపనిషత్తులోని 2వ అధ్యాయం 3వ వల్లి 1వ మంత్రం అని చెప్పాను. 16వ అధ్యాయంలోని హిరణ్య గర్భ పదాపర్యంత సర్వ ఉత్కర్షిజో విరక్తుతోచి బ్రహ్మ విద్యేసి అధికృత్ అనాసక్త్ ఇతరత్ర. ఈ 75వ ఓవీకి వివరణ వ్రాసేటప్పుడు దానికి పుష్టి చేకూర్చటానికి కఠోపనిషత్తులోని నచికేతుడి కథ, బృహదారణ్యకోపనిషత్తులోని మైత్రేయి కథ చెప్పి దానికి చెందిన ప్రసిద్ధమైన వాక్యాన్నిచ్చాను. అప్పుడు చెప్పే అధ్యాయంలోని విశిష్టమైన విషయాన్ని విస్తృతంగా వివేచించటానికి, అలాగే అనేక అధ్యాయాల్లో వ్యాపించిన ఒకనొక విషయాన్ని ఒకేచోట పెట్టటం కోసము కొన్ని అధ్యాయాలు ముగిసిన తర్వాత పరిపూర్ణ వివరణ జతచేశాను. ఉదాహరణకి 35వ అధ్యాయం చివర గత 33, 34 అధ్యాయాల్లో వ్యాపించిన విభూది గురించిన సమాచారాన్నంతా కలిపి దాని గుణాన్ని, దాన్ని వాడవలసిన పద్ధతిని ఒకేచోట పెట్టాను. నా వచనానువాదం కేవలం మూలగ్రంథాన్ని అర్థం చేసుకోవటం కోసం మాత్రమే. పారాయణ, నిత్యపఠనం, ప్రాసాదిక మూలగ్రంథాన్నే చేయవలసి ఉంది. అప్పుడు దాని అర్థం తెలుసుకుని మరీ చదవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రంథంలో నేను వ్రాసిన వచన భాష్య వివరణ అంటే ప్రతి ఒక్క ఓవీకి కేవలం వచన భావార్థమే కాకుండా ప్రవచనం చేసేవాళ్లు చెప్పినట్లు శ్రీ సాయి సచ్చరితలోని ఓవీల అర్థాన్ని సులభంగా చెప్పటమే అయి ఉంది. అది చెప్తున్నప్పుడు ప్రవచనం చేసేవారు విషయాంతర దోషం కలిగినప్పటికీ అక్కడికక్కడే ఓవీల అర్థాన్ని వివేచిస్తారు. విషయానుసంధానంతో వేరే గ్రంథంలోని సమాంతర వచనాలు చెప్పి లేదా ఏదో ఒక కథని, అనుభవాన్ని వర్ణించి చెప్పినట్లుంది నా ఈ రచన. నిజానికి ఈ గ్రంథంలో నాది అంటూ ఏమీ లేదు. అలా నాకు యోగ్యత కూడా లేదు. వృత్తిపరంగా నేను సాహితీపరుణ్ణి కాదు. సాయిబాబానే నా చేత ఇవన్నీ వ్రాయించారని నేను నమ్ముతున్నాను. వయస్సు 70 పైబడింది. కళ్ళకి శుక్లాలు అనే వికారం ఉంది. ఒక కంటికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అయినా ఈ రచన అంతా నేనే చేయగలిగానంటే దానికి గురుకృప కాక వేరే ఆధారమేముంటుంది? దానికి తోడు ఈ రచనకి సాయికృపతో ముంబైలో ఉండే పరమపూజ్య బ్రహ్మలీనస్వామి రాంబాబా, సూరత్కి చెందిన పరమపూజ్య బాపు మహారాజు టాట్, బెంగుళూరుకు చెందిన పూజ్య పాద శ్రీశ్రీశ్రీ స్వామి విద్యానారాయణ తీర్థులు, ఈ మహాత్ముల ఆశీస్సులు నాకు లభించాయి. వాళ్ల రుణం ఎలా తీర్చుకోను? కేవలం వాళ్ల చరణాలపై తలపెట్టటం తప్ప. అలాగే మధ్య మధ్య సంస్కృత శబ్దాలకు ఆధ్యాత్మిక భావార్థాన్ని అర్థం చేసుకోవటానికి పూణేకి చెందిన డెక్కన్ కాలేజ్ శ్రీ టిఎస్ శ్రీనివాస శాస్త్రి, బరోడాకి చెందిన రాష్ట్రపతితో సన్మానం చేసుకున్న డాక్టర్ అరుణోదయ్ న జానీ అనే సంస్కృత పండితుడు నాకు మార్గదర్శనం చేశారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. వాస్తవానికి ఈ అధ్యాయాలన్నీ కలిపి ఓ గ్రంథంలా షిరిడీ సంస్థానంచేతే ముద్రించబడాలని నాకెంతో కోరికగా ఉండేది. సంస్థానంలో దానికి కావలసిన సౌకర్యాలన్నీ లభిస్తాయి కనుక భక్తులకిది స్వల్ప ధరతోనే లభిస్తుంది. దానికోసం నేను సంస్థానంలో గత 2 సంవత్సరాలుగా ఆపకుండా ప్రయత్నిస్తున్నాను. నా దగ్గర్నుంచి గ్రంథానికి హక్కులన్నీ మూల్యం లేకుండా ఇస్తానని కూడా తెలియచేశాను. కాని విషాదమేమిటంటే సంస్థానం నా విన్నపాన్ని పట్టించుకోలేదు. అయినా వాళ్లు నేను రచించిన వివరణాత్మక వచన భాషానువాదాన్ని శ్రీ సాయిలీలలో వరుసగా ప్రచురించటానికి అనుమతించారు. అందుకు నేను వారికి రుణపడి ఉన్నాను. భక్తుల నుంచి మాత్రం గ్రంథం ముద్రించమని అదే పనిగా విన్నపాలు, విచారణలు అవుతూనే ఉన్నాయి. శ్రీ సాయిలీలలో వరుసగా అధ్యాయాలు ప్రచురించబడుతున్నా అందులో భక్తులకు పూర్తి సంతృప్తి కలుగలేదు. ఏదైనా ఒక సంచిక దొరక్కపోయినా లేక పోగొట్టుకున్నా అప్పుడు కథానుసంధానం దెబ్బతింటుంది. ఇప్పటి వరకు అధ్యాయాలు ప్రచురించబడిన సంచికలన్నీ పోగుచేసి పెట్టుకోవటం కష్టం. అదీకాక మిగిలిపోయిన 26 అధ్యాయాలు 2 నెలలకొకటి చొప్పున ప్రచురించాలంటే దానికి 5-6 సంవత్సరాలు నిరీక్షించవలసి ఉంటుంది. కొందరు భక్తులకైతే అప్పటిదాకా బతికుంటామా అన్న సందేహం కలిగింది. కనుక భక్తుల కోసం గ్రంథాన్ని ముద్రించటమనే పనిని నేనే చెయ్యాలని నిశ్చయించుకున్నాను. అలా చెయ్యటానికి నాలాంటి రిటైరైన గవర్నమెంట్ ఉద్యోగికి దానికయ్యే ఖర్చు భరించటం సాధ్యం కాదు. డబ్బుకోసం జోలి పట్టుకోవటం నాలాంటి కఠిన సైనికుడికి ఎంతమాత్రమూ సాధ్యం కాదు. కాని ఒకరోజు అకస్మాత్తుగా శ్రీ సాయిబాబా నాకు ఆర్థిక మానసిక బలాన్నిచ్చారు. నేను గ్రంథాన్ని నెమ్మదిగా టైపు చేయటం మొదలుపెట్టాను. అదేవిధంగా నేను నా సాయిభక్త మిత్రుడు శ్రీ విజయవాడేకర్ ద్వారా పుణేలోని బాలోజ్ఞాన ప్రెస్కు చెందిన శ్రీ పూ స సహస్రబుద్ధే ప్రూఫ్ రీడర్ శ్రీ ష న సర్దేశ్ పాండేలను పరిచయం చేసుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే మర్నాడు నా తమ్ముడు చిరంజీవి జయసింహ అకస్మాత్తుగా పూణే వచ్చాడు. అతనికి బరోడాలో ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. గ్రంథంలోని తర్వాత పని అతను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అదీకాక కొందరు సాయిభక్తులు బంధువులు స్వయంగా స్ఫూర్తి కలిగి చందాలివ్వటం మొదలుపెట్టారు. వారి ఉపకారాన్నేవని చెప్పను. మొత్తానికి నాకేమనిపిస్తుందంటే గ్రంథాన్ని ముద్రించటం కూడా నా ద్వారానే అవ్వాలని బాబా ఇచ్ఛ కాబోలు. ఇదేవిధంగా నేను గొప్ప ఉత్సాహంతో పనిచేశాను. ఇప్పుడు నేనూహించినట్లే గ్రంథానికి ఓ రూపం, అక్షరాలకు ఆకారము, చిత్రాలకు రంగులు మొదలైన వాటినన్నిటినీ నేనే చేయగలుగుతున్నందుకు నాకు ఆనందం కూడా కలిగింది. నిజానికి నియమబద్ధమైన నా సాయి సాధన, మరికొన్ని సాయి గురించిన రచనలు తప్ప ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో నాకు ఆసక్తి లేదు. కాని ఇది కూడా బాబా ఆజ్ఞగానే భావించి నన్ను నేను ఇందులో పెట్టుకున్నాను. బాబా కృపతో ఈ గ్రంథం భక్తుల చేతికి ఇవ్వటానికి ఈరోజు మంచి అవకాశం కలిగింది. సరే, అలా సాయి దయామృత సాగరులు నాపై ఎంతో కృపను వర్షించారు. దానివల్లే నేను ఈ శుభప్రదమైన గ్రంథాన్ని పాఠకులకు సమర్పించాను. ఈ గ్రంథమనే సంతసేవ అంటే నేను పూర్వజన్మ నుంచి సంతరించుకున్న పుణ్యమే. దేవా, మీరు ఈ సేవను ప్రీతితో స్వీకరించినందుకు నేను అదృష్టవంతుణ్ణి, ధన్యుణ్ణి అయ్యాను. వినమ్రతతో నింబాళకర్, లేట్ కల్నల్, రిటైర్డ్, పుణే. గురువారం శ్రీరామనవమి, ఏప్రిల్ 1, 1993. శ్రీ సాయిబాబా పట్ల భక్తిగా ఉండేందుకు 11 కారణాలు. మొదటిది, విశిష్టమైనది అయిన కారణం, శ్రీ సాయి సచ్చరిత గ్రంథకర్త హేమాడ్ పంత్ చెప్పినట్లు బాబా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నియమం పెట్టుకున్నారు. భక్తులు ఏమేం కోరతారో వాటిని వారికివ్వాలని సాయిబాబా నియమం పెట్టుకున్నారు. కనుకే చెప్తున్నా, పరుగెత్తి వచ్చి ఆయన దర్శనం చేసుకోండి. 2, అది కూడా వెంటనే ఆలస్యం కాకుండా మీరు నిజమైన శ్రద్ధతో అడగండి, సహనం పెట్టుకోండి, ఇక మీ కోర్కెలు తీరిపోయినట్లే. మీరు ఎవరైనా ఎక్కడున్నా నా ముందు భక్తిభావంతో అంజలి ఘటించి విన్నపం చేసుకుంటే నేను మీ వెనుక భావావేశంతో రాత్రింబవళ్ళు నిలబడి ఉంటాను. 3, ఆయన ఎంత సహజంగా ప్రసన్నులవుతారంటే అందుకు కఠిన తపశ్చర్య అవసరం లేదు. కష్టదాయకమైన ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు. కఠోరమైన ఇంద్రియ నిగ్రహం కూడా అవసరం లేదు. బాబానే చెప్పినట్లు నీవు నా వైపు చూస్తే నేను కూడా అలాగే మీ వైపు చూస్తాను. నీవు నా వైపు అనన్యంగా చూడు, నేను కూడా నీవైపు అలాగే చూస్తాను. అలా చేస్తే చాలు. దీనికన్నా సులభమైన సాధన ఏముంటుంది? 4, బాబా దేహత్యాగం చేసి 74 సంవత్సరాలైంది. అయినా ఈరోజుకీ వేలాది మంది భక్తులకి ఆయన తమ అస్తిత్వాన్ని తెలుపుతున్నారు. వారి పిలుపుకి ఆయన పరుగున వస్తున్నట్లు అనుభవం కూడా కలుగుతోంది. నేనొకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి, నా ఎముకలు నా సమాధి నుంచి మీకు ధైర్యాన్నిస్తాయి. 5. బాబా ఇప్పుడు దేహధారి కాకున్నా ఆయన్ని సద్గురువుగా భావించి భక్తిని కలిగి ఉంటే మనం మోసపోతామేమో అన్న చింత ఉండదు. ఈ రోజుల్లో మన దేశంలో తమను భగవాన్, అవతారం, మహర్షి అని అనిపించుకునే అనేక మంది గురువులను చూసినప్పుడు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవటం చాలా కష్టమైపోయింది. ఎవరికి స్వయంగా అనుభవం లేదో వారు శిష్యులకి ఏమి అనుభవాన్నిస్తారు? ఎవరికి ఏ రకమైన ప్రత్యక్ష అనుభవం లేదో వారిని సద్గురువు అని ఎన్నటికీ అనకూడదు. శిష్యుల నుంచి సేవ చేయించుకోవాలని కలలో అనుకోకుండా, పైగా శిష్యుల కోసమే తమ దేహాన్నుపయోగించాలన్న కోరిక ఎవరికుంటుందో వారే సద్గురువులని తెలుసుకోవాలి. 6. బాబా పట్ల భక్తి కలిగి ఉండటానికి డబ్బు అవసరం లేదు. కేవలం పూలు లేక ఆకులు నిజమైన ప్రేమతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఆదరంతో ఏది అర్పించినా ఆయనకి సరిపోతుంది. ఇంతే ఏమిటి, రెండు చేతులతో చేసే నమస్కారాన్ని కూడా ఆయన ఇష్టపడతారు. సాయిబాబాకి రెండు చేతులు, ఒక తల, అచంచల విశ్వాసం, అనన్య శ్రద్ధ, కేవలం ఇవి చాలు. 7. బాబాకి మన కష్టాల గురించి ఏకరువు పెట్టుకోవటానికి ప్రతిసారీ డబ్బు ఖర్చు పెట్టుకుని షిరిడీకి పోనవసరం లేదు. ఆయన తమ భక్తులు ఎక్కడ నుంచైనా, సప్త సముద్రాల కవతలి నుంచైనా సరే పిలిస్తే ఆయన పరుగున వస్తారు. నాకు బళ్ళు, వాహనాలు, విమానాలు, రైళ్లు అవసరం లేదు. నన్ను ప్రేమగా ఎవరు పిలుస్తారో వారి ముందు నేను వెంటనే ప్రకటమవుతాను. 8. ఆయన ద్వారకామాయిలోని అఖండంగా వెలిగే ధునిలోని విభూతి సర్వరోగాలకి రామబాణంలాంటి ఔషధం. దాని ధర కేవలం 2 పైసలు, శ్రద్ధ, సహనం. ఈ విభూతిని అందుకుంటే ఆదివ్యాధులు పోతాయి, వారి పాతకాలు పూర్తిగా నశిస్తాయి, సదా సర్వదా వారికి సుఖ సంతృప్తులు లభిస్తాయి. 9. హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సచ్చరితలో వేదం, ఉపనిషత్తులు, గీత వీటి సారసర్వస్వం గోష్ఠి రూపంలో ఉంది. వాటిని కేవలం సతతం చదివి మననం చేసి వాటిలోని ఉపదేశాన్ని ఆచరణలో పెడితే నిశ్చయంగా మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది, కాని మోక్షాన్నిచ్చించే భావికులకు అది కేవలం మూర్తీభవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. 10. బాబాకున్న సాయి అనే పేరు ఎంత చిన్నది, ఎంత తీయనిది. పలకటం ఎంత సులభం, కష్టమైన జోడాక్షరాలు లేవు, నాలుకకి బాధ లేదు. లక్ష చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అన్న నామస్మరణ నిరంతరం చేస్తే మీ కష్టాలు గట్టెక్కి కోర్కెలు నెరవేరుతాయి, ఎంతమాత్రమూ సందేహం పెట్టుకోకండి. 11. చివరిది మహత్వపూర్వకమైనది అయిన కారణం, శ్రీ సాయిబాబా మీ ఐహిక ఇచ్ఛలు నెరవేర్చి దాంతోపాటు ఆయన మిమ్మల్ని మోహమయ సంసారంలో చిక్కుకోనివ్వరు. మెల్లమెల్లగా మీకు పారమార్థికంపై ఆసక్తి కలిగించి పదే పదే దిశలను చూపించి నిత్య ఆనందమయమైన మోక్షం దగ్గరకు తీసుకెళ్తారు. నన్ను అనన్యంగా శరణు వచ్చి ఎవరు నన్ను నిరంతరం స్మరిస్తుంటారో వారి రుణం నా తలమీద ఉంటుంది. వారిని ఉద్ధరించి దాన్నించి నేను ముక్తుడినవుతాను.